விதையமிரமிகிரீபநகரீ ஜடாநாச்சிமணிகுணிகாஜன்மலோ நமக்னாநாஷ்டிரமுரரிபுவராஹசியபவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்தோமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்யா நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் ஸ்ரீயஃ காந்தாய கல்யாண நிதயே நிதயேத்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம் చెప్పనందరూ కూడా ఓం నమశివాయై చ నమశివాయ ఓం నమో నారాయణాయ ఒక శుభముహూర్తంలో ఈ సురభాండేశ్వరుడు లేక సురభాండేశ్వరుడు అని పేరు పొందినటువంటి ఈశ్వరుడి సన్నిధానంలో ఆచ్ఛాదనలు లేని రోజుల్లో ఇక్కడ మనం ప్రాణం ప్రారంభించుకున్నాం. స్వామివారు అవ్యాజ కరుణామూర్తి కనుక నేనైతే ఎండలో ఉండిన పురాణం వింటాను, కానీ నాతో పాటు ఈ భక్తులు అలా వినలేరు అని మీ మీద కరుణ వహించి తన కోసం ఒక మందిరం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చాలా కాలం ఎండలోనే ఉన్నాడు, వానకి తడిశాడు, ఇంకో చాలా కష్టాలు పడ్డాడు. కష్టాలు పడ్డం ఆయనకి లక్షణం. ఆయనకి అమాయకుడు అని పేరు. అమాయకుడు అన్నాం కదానని పద్మాకర్ గారు శివుణ్ణి అమాయకుడు అన్నాడని రేపు పొద్దున్న మీరెవరన్నా మా ఇంటికి వచ్చి గందరగోళం చేసినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ పదం వాడితే ఏ దౌర్భాగ్యుడు కొంప మీదకి వచ్చి దాడి చేస్తాడో తెలియటంలా. అన్నిటికీ పిచ్చ అనేది ఒకటి పెట్టింది ప్రజలకి. తెలుగు రాదు, సంస్కృతం రాదు, దానివల్ల ఏమవుతుందనమాట, అదిగో శివుణ్ణి అమాయకుడు అని చేశాడు ఆయన, ఇంకేముంది, ఈయన మీద కేసీఆర్ చేద్దాం అని తయారయ్యేవాడు తయారయ్యారు. అమాయకుడు అంటే ఏమిటి? కల్లా కప్పడం తెలియనివాడు, మాయ ఎరగనివాడు. ఆయన ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగనివాడు. అవసరమైతే తన ప్రాణం తీయడానికి సిద్ధపడేవాడు. ఇక్కడ వరే నా ప్రాణం తీయడానికి వరం ఇచ్చేవాడు కాబట్టి ఆయన అమాయకుడు అన్నారు. ఇప్పుడు మా అమ్మాయి మీద నాకు అభిమానం వచ్చి మా అమ్మాయి ఉత్తి వెర్రి పిల్లలండి అంటే అర్థం దాన్ని తిట్టడమా? మా అమ్మాయిని వెర్రిది అన్నాను అంటే అర్థం ఏంటి? వెర్రి అంటే ఏదో ఓ పుచ్చపెచ్చకాయ తింటే వచ్చే పిచ్చనో లేకపోతే ఉమ్మెత్తకాయ తినడం వల్ల వచ్చే వెర్రి అని కాదు కాదు అక్కడ అర్థం. ఎంత ప్రేమ లేకపోతే వెర్రి అంటాం? భక్త శబరిని రాముడు వెర్రి తల్లి, దానికి ఎంత ప్రేమో అన్నాడు. పార్వతి గారు నేను వెర్రి తల్లి అంటాను. మీరందరూ కలిసి పద్మాకర్ గారు మా టీచర్ గారిని వెర్రి తల్లి అంటాడో అని నా ఇంటి ముందు వచ్చి క్షమార్పణ చెప్పంటే అప్పుడు క్షమార్పణ చెప్తాను, అది వేరే విషయం. కానీ వెర్రితల్లి అంటే అర్థం తెలియకుండా నువ్వు క్షమార్పణ చెప్పండి ఏమిటి? కాబట్టి అనుక్షణము భాష విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చి ఈ కలియుగంలో అజ్ఞానులు పెరగడం వల్ల ఇలాంటి తగాదాలు వస్తున్నాయి. అసలు కారణం ఇది అంతకంటే లేదు. వెర్రి అంటే కపటం ఎరగని వాడు. మా అమ్మ ఎంత వెర్రి బాగులదండి, ఎంత పిచ్చితల్లండి, నా పిచ్చితల్లి, నా పిచ్చితండ్రి అని మనం పిలవడంలో ఎంత గారం ఉంది, ఎంత అందం ఉంది. ఇలాంటి పడిగట్టు పదాలు పోకూడదు. ఈశ్వరుడు అటువంటి వెర్రి తండ్రి అనమాట. భస్మాసురుడు అని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు. నేను ఎవడిని ఎత్తి మీద చేయబెడితే వాడు భస్మ అయిపోవాలి, బూడిదైపోవాలని వరం అడిగాడు. స్వామివారు తథాస్తుని ఇచ్చాడు. ఈ దౌర్భాగ్యుడు వచ్చి నేను ఎత్తి మీదే చేయడతానన్నాడు. నువ్వు వరం ఇచ్చావు, ఏమని వరం ఇచ్చావు? ఎవరిని ఎత్తి మీద చేయబెట్టే వాడు బూడిదైపోతాడని వరం ఇచ్చావు. ఆ వరం అవునో కాదో తెలుసుకోవాలిగా, దాన్ని పరీక్షించాలంటే నేను వచ్చి నేను ఎత్తి మీదే చేయబెడతానన్నాడు. ఒరే, నేను నీకు ఇచ్చిన వరం నిజం రా బాబు, నువ్వు నన్ను ఎత్తి మీద చేయడితే నేను బూడిదైపోతానంటే నువ్వు బూడిదైపోతే అప్పుడు నమ్ముతానంటాడు. ఇంకే ఆ తర్వాత నమ్మేదేమిటి? అయినా వాడికి వరం ఇస్తాడు ఆయన. అందువల్ల ఈశ్వరుని ఏమన్నారు, బోళాశంకరుడు అమాయకుడు, వెర్రివా తండ్రి, పిచ్చిమారాదు అంటారు. ఎంత వెర్రివాడి వయ్య ఓ శివయ్య అని పూర్వకాలంలో పల్లెల్లో పాడేవారు. కాళహస్తీశ్వర మహాత్మ్యం వంటి అనేక అనేక గ్రంథాలలో ఈశ్వరుణ్ణి అంత అమాయకుడు తండ్రి అన్నారు. అంత మాత్రం ఈశ్వరుడు ఈశ్వరుడు కదా, ఆయన అమాయకుడు అని కదా అక్కడ. అంత కరుణ ఆయనకి, ఆయన ఎంత కరుణాస్వరూపుడో ఈ మంథని గ్రామంలో మీరందరూ కళ్ళారా చూశారు, ఇప్పుడు ఇంకా చూస్తూ ఉన్నారు. చాలా కాలం క్రితం నేను ఇక్కడ ప్రవచనానికి వచ్చినప్పుడు స్వామివారి లింగానికి పైన ఏమీ ఆచ్ఛేదన లేదు, అంటే ఇప్పుడున్న ఈ శ్లాబ్ లేదు, ఒక తాటాక పాక లేదు. ఎండలో నేను వచ్చాను, గోదావరిలో స్నానం చేశాను, స్వామి సన్నిధానానికి వచ్చాను. ఆయనతో పాటు ఎండలో కాసేపు ఉండేసరికి నా బుర్ర కాస్త గిర్రును తిరిగిపోయింది, నాకు పిచ్చెక్కినంత పని అయింది. ఈ ఎండను మనం తట్టుకోలేం కదా, మేము తట్టుకుంటామండి అనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళి ఆ ఎండలో కూర్చుని పురాణం వినండి. మైక్ అక్కడ దాకా వినపడుతుంది కాబట్టి ఓ 2-3 గంటలు విన్నాక ఎలా ఉంటుందో అప్పుడు మీ ఆరోగ్యం ఎంత గొప్పదో తర్వాత చూద్దాం. అంటే మనం మానవులం గనక గట్టిగా ఒక 1 గంట 2 గంటలో ఎండలో ఉంటే మనకి పైత్యం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, అనారోగ్యం వస్తుంది. పార్వతి గారు అంటే ఆవిడ సాక్షాత్ దేవతా స్వరూపిణి కనుక ఆవిడ ఏదైనా తట్టుకోగలదు, కానీ మనం తట్టుకోలేమే. ఆవిడ ఉపవాసం ఉంటుంది, ఆ గిన్నెతో నెయ్యి ఆవిడ అక్కత్తి తాగలదు, కానీ ఆ గిన్నె నెయ్యి నాకు పోస్తే నేను తట్టుకోలేను. గట్టిగా చెంచడం నెయ్యి తాగితే నాకు దాహం వేస్తుంది. ఎందుకని, కొంతమందికి భగవంతుడు ఒక అవ్యాజ శక్తి ఇచ్చాడు. ఆవిడ ఒక కారణ జన్మురాలు. ఈ గ్రామం కోసం పుట్టినటువంటి ఎంతో మంది దేవతల్లో ఆవిడ ఒక గొప్ప దేవత. కుటుంబం ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కుటుంబంలో ఏముంది, భార్యకి భర్త, భర్తకి భార్య, లేకపోతే పిల్లలు సాయం చేస్తారు, కష్టం వస్తే ఆదుకుంటారు. ఆవిడ ఆదుకోవడానికి ఎవరున్నారు? ఎవ్వరు. మనిషి అన్నవాడు లేడు, నాన్నవాడు. ఆవిడ ఒక్కతే కదా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. కానీ ఇంత పెసర తేడా వస్తే ఆవిడ ఆదుకోవడానికి నా అనుకున్న పిల్లలో భర్తో లేకపోతే తల్లో తండ్రో సోదరుడు లేకపోవచ్చు, కానీ ఆవిడకి ఇంత పెసర తేడా వస్తే వెంటనే ఆవిడ వెంటనే ఏగల్లా మూగిపోవడానికి మీలాంటి 100,000 మంది భక్తులు సిద్ధంగా ఉంటారు, కోటాను కోట్ల మంది సిద్ధంగా ఉంటారు. అంటే ఆవిడది సొంత కుటుంబం కాదు, ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. మంచి బుద్ధి కలిగిన వాళ్ళకి, ఉదార చరిత్ర కలిగిన వాళ్ళకి ప్రపంచం కుటుంబం. ఇప్పుడు ఆవిడ ప్రపంచ కుటుంబం. మన కుటుంబాలు పరిమిత కుటుంబాలు, ఓ భార్య, ఓ భర్త, పిల్లలు, అల్లుడు, కోడలు, మనవలు, మనవరాళ్ళు, ఇంతే. మనకు ఒక ఇల్లు ఓ పరిమితి ఉంటుంది, మనకు ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఉంటుంది, ఆవిడకి సొంత ఇల్లు ఉండదు, సొంత మనుషులు ఉండరు, కానీ ప్రపంచం ఆవిడదవుతుంది. ఇటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవతాంశ స్వరూపులు, సాధకులు అంటారు. ఆ సాధన లేనివాడు ఏది పడితే తింటే తట్టుకోలేడు, ఆ సాధన లేనివాడు ఏ పని పడితే ఆ పని చెయ్యలేడు, చేసినా అందులో విజయాన్ని పొందలేడు. అటువంటి వారి చేత సాధన చేయించేటటువంటి పరమాత్ముడు ఈశ్వరుడు ఏం చేశాడు, నేను చాలా కాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఎండలో ఉండి ఆయనకి దండం పెట్టి ఆయన మీద నీళ్లు పోసినప్పుడు ఆ ఎండకి తట్టుకోలేక గిలగిల్లాడిపోయాను. నాకేసి చూశాడు ఆయన, ఓరి నాయన, నేనైతే ఏదో పడతాను, నాకు ఎండా లెక్కలేదు, వానా లెక్కలేదు, మంచు లెక్కలేదు, ఇంకో చుంచు లెక్కలేదు, నా మీద చుంచులు ఎక్కి తిరిగాయి, కోతులు ఎక్కి తిరిగాయి. కోతులు ఎక్కి తిరిగలేదు మీరు చూశారు కదా, ఈ సురభాండేశ్వరుడు లేక సురాభాండేశ్వరుడు మీద పండు కోతులు, నల్ల కోతులు, తెల్ల కోతులు, మనలాంటి కోతులు ఎన్నో ఎక్కి తిరిగాయి దాని మీద. ఆయనకి దండం పెట్టాయి, ఆయన మీద నువ్వులు నూనె పోసాయి, వెలుగుతున్న ఒత్తులు ఆయన మీదకి విసిరిన భక్తులు ఉన్నారు, కోతులు విసిరి. మనం కూడా అప్పుడప్పుడు కోతుల్లాగే స్వామివారి మీద ఒత్తి వెలిగించేస్తాం. దీపం వెలిగించమన్నారు కానీ ఆయన నెత్తి మీద వెలిగిస్తేనేటి, కాళ్ళ మీద వెలిగిస్తేనేమిటి అనుకున్నారు. అయినా తట్టుకున్నాడు ఆయన, కానీ నేను బాధపడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ఇవాళ ఈ మాట మీకు చెప్పి తీరాలి. నేను చాలా కాలం క్రితం అక్కడికి వచ్చినప్పుడు గుర్తులేదు కానీ ఖచ్చితంగా డేటు ఆ రోజున స్వామివారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఎండలో ఉండి నీళ్లు పోస్తూ మంత్ర జపం చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నానని కనిపెట్టి, ఈ రోజు నుంచి నీ బాధ నా బాధ అన్నాడు ఆయన. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉపన్యాసానికి వచ్చేసరికి షెడ్ పడిపోయింది. అప్పుడు అనిపించింది అనమాట, ఓహో ఆయనకి మందిరం అక్కర్లా, ఆయనకి ఏం అక్కర్లా, ఆయన అన్నీ తట్టుకుంటాడు, కానీ ఆయనని చూడడానికి వచ్చిన భక్తుల బాధని మాత్రం తట్టుకోలేడు. ఆయన బాధపడతాడట, ఆయన బాధని తట్టుకుంటాడు, భక్తుల బాధని తట్టుకోలేడు. అందుకని స్లాబ్ వేయించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు వచ్చేసరికి ఈ స్లాబ్ కూడా సరిపోవటం లేదు, ఎండ లోపలికి వచ్చేస్తుంది. గోడ కట్టించుకున్నాడు. గోడ కట్టించుకున్న కొండముచ్చులు పండు కోతులు మీదకు వస్తున్నాయని మళ్ళీ చుట్టూతో ఓ మెష్ వేయించుకున్నారు. ఈ మెష్లోంచి కూడా దూరుతాయని పైన మళ్ళీ రేకుల షెడ్ వేయించుకున్నారు. ఈ రేకుల షెడ్ కాకుండా బయట కూర్చునే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు బయట ఎందుకు కూర్చుంటారంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. లోపలైతే నిద్రపోతుంటే నాకు దొరికిపోతారు, అదే బయట అయితే వాళ్ళు నిద్రపోయినా ఏం తెలియదు, ఇళ్ళ ఊపచ్చు తలకాయ ఊపచ్చు. అందులో కళ్ళతోడు ఒకటి ఉంటుంది కదా, ఈ కళ్ళతోడు పెట్టుకున్నాక మీరు కళ్ళు మూసుకున్నవాటి లేకపోతే తెరిచిన వాటికి ఏమీ కనపడదు, మామూలుగానే ఏం కనపడలేదు అంత దూరంగా ఉన్నవాళ్ళు. ఏ నిద్రపోతున్నాడో ఉపన్యాసం వింటున్నాడో తెలియదు, నల్ల కళ్ళతోడు అయితే ఇంకా లాభం, అసలు లోపల ఏ ఫీలింగ్ ఉందో కూడా తెలియదు. అందుకని భగవంతుడు ఏం చేశాడు, పాపం వాళ్ళు బయట కూర్చుంటున్నారు లోపల కూర్చోడానికి స్థలం లేకైతేనే ఇంకో రైతింగ్ అయితేనే అని వీళ్ళు కూడా చక్కగా వినడానికి బయట షెడ్ వేయించాడు. ఉత్తి షెడ్ వల్ల ఉపయోగం ఉంది, షెడ్డు బెడ్డే కాకుండా ఇంత బ్రెడ్ కూడా పెట్టాలనుకున్నాడు. అందుకని వెనకాతల వంట చేర కట్టించుకున్నాడు. అక్కడ కూర్చుని మళ్ళీ వంట చేసి పెట్టేందుకు ఎంతో మంది భక్తుల్ని తన కోసం రప్పించుకున్నాడు. ఇద్దరు భార్యాభర్త లోపల కూర్చుని ఇందాక చెబుతున్నారు పార్వతి గారు ఉచితంగా వండి పెడుతున్నారండి, సేవ చేస్తున్నారని. ఇలా మీలాంటి భక్తుల్ని, ఈ భక్తులకి ఇంత భక్తిని, ఈ భక్తితో పాటు ముక్తిని కూడా ఇవ్వాలనుకున్నాడు. ముక్తి ఇవ్వాలంటే ప్రవచనం చెయ్యాలి. అందుకని ఊళ్ళో అయితే అంత వస్తారు, ఇంత దూరంగా అయితే రాలేరు, అయినప్పటికీ ఇక్కడికి వచ్చి పురాణం వింటే మోక్షం వస్తుందని ఇక్కడే చాలా కాలం నుంచి ప్రవచనాలు ఏర్పాటు చేసే బాధ్యత కూడా ఈశ్వరుడు తాను తీసుకుని, ఈశ్వరుడి భార్య పార్వతి కనుక, ఈ పార్వతి ఆయనకి భార్య అనడానికి లేదు, తల్లి అనడానికి లేదు, పరమ భక్తురాలు కనుక ఈవిడ ద్వారా సంకల్పం చేయించారు. పార్వతి ఎంత గొప్ప సంకల్పం చేసినా ఆ లింగం అక్కడి నుంచి తన శక్తిని ప్రసారం చేయకపోతే ఏ పని చేయలేరు, అవునా? ఆవిడ కోరిక ఉంది, కానీ స్వామివారు కూడా కోరాలిగా. అందుకని ఈ సురాభాండ లింగస్వామివారు సువర్ణలింగంగా మారిపోయాడు. సువర్ణలింగయ్య గారికి పక్కన అరుణకాంతోడు వచ్చింది, అరుణాచలేశ్వరుడు. ఈ ఇద్దరూ కలిసి నా దొంప తెంచి అంటే అంత గట్టిగా పట్టుకున్నాను అనమాట, డేట్ ఇస్తారా లేదా, రిజర్వేషన్ చేయిస్తాం, చేయిస్తేగా ఒప్పుకోం అని చేయించి ఇంత మహత్తరమైన పురాణ ప్రబంధాన్ని ఏర్పాటు చేశారు. ఇంత మహాకార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మంత్రపుర అధిష్టాన దేవతకి మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. ఈ ఊరు మంత్రపురి, అది కాలక్రమేణా మంథనైపోయింది. ఇక్కడ నిరంతరం వేద మంత్రాలు చదివినటువంటి మహానుభావులైన విప్రులు ఒకనొకప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఉంటూనే ఉన్నారు. ఒకప్పుడైతే నిరంతరం ఈ గౌతమీ తీరం వేద ఘోషతో దత్తరిల్లిపోయిందని శ్రీనాథ కవి సార్వభౌముడు రాశాడు తెలిసిన, ఇదేం సామాన్యమైనది కాదు, ఈ గౌతమీ తీరంలో మహానుభావులు వేద పండితులు తమ పెద్ద కంఠంతో వేదాన్ని చదివి 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 ఈ తీరాన్ని పరమ పవిత్రంగా మార్చారు, పావన గౌతమీ తీరంగా మార్చేశారు దీనిని. ఆ వారసులు ఇప్పటికీ ఉన్నారు, ఏమీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, పాపం చాలా మంది ఇక్కడే ఉన్నారు, విదేశాల్లో పిల్లలు ఉంటున్నా వాళ్ళు మాత్రం ఇక్కడే ఉంటున్నారు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది యుగయుగాలుగా, ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి మంత్రం, రెండోది భోజన తంత్రం. అంటే ఇక్కడ అందరూ వేదము నేర్చుకున్నారు, చక్కగా వంట చెయ్యడము నేర్చుకున్నారు. వచ్చిన వాళ్ళకి కడుపు నిండా పెట్టాలి, అంటే దానికి ఏమని పేరు, భుక్తి. ముందు భుక్తి ఇవ్వాలి, భుక్తితో పాటు తమ మంత్రోచ్చారణతో ముక్తిని ఇవ్వాలని సంకల్పించారు. కాబట్టి ఈ క్షేత్రమునకు భుక్తి ముక్తి క్షేత్రం అని పేరు. అటువంటి క్షేత్రం కాబట్టే ఎక్కడెక్కడి పండితులు, ఎక్కడెక్కడి కవులు ఇక్కడికి ఎందుకు అడుగు పెడుతున్నారు, ఇంకా చాలా చోట్ల ఇంతకంటే సంపన్నమైన గ్రామాలు లేవా, నగరాలు లేవా, ఉన్నప్పటికీ ఈ గ్రామానికి మాత్రమే, అది కూడా ఇలా మారుమూలకి, మీ ఊళ్ళో ఉన్న ఈ కొంతమంది జనానికి ప్రవచనం చేయటానికి ఈ పండితులు ఎందుకు వస్తున్నారంటే ఈ గ్రామానికి ఉన్న పావిత్ర్యం, పవిత్రత అంత గొప్పది, ప్రజల యొక్క పవిత్రత అంత గొప్పది, మీ అందరి మనశుద్ధి అంత గొప్పది, సంకల్ప శుద్ధి అంత గొప్పది. ఎంత నిశ్శబ్దంగా వింటారో ప్రవచనం విన్నంతసేపు, ఒక్కసారి స్వస్తి అంటే అది వేరే విషయం అనుకోండి, ఒక్కసారిగా 1,00,000 మంది వేదాన్ని ఉచ్చరిస్తే వచ్చే నాదం తర్వాత వస్తుంది. కానీ ప్రవచనం ప్రారంభమయ్యిన దగ్గర నుంచి స్వస్తి అనేదాకా అసలు మనుషులు ఉన్నారా లేదా ఎంతమంది జనం ఉన్నారా లేదా అనిపించేది నాకు చాలా. అంత నిశ్శబ్దంగా ఎంతో భక్తితో వింటున్నారు. అటువంటి మీ అందరికీ కూడా వేదవ్యాస మహర్షి నిరంతరం మనస్సులో ఉండి మిమ్మల్ని పరిరక్షించుకాక తన గొప్ప పురాణ ప్రబోధంతో మీకు మోక్షాన్ని కూడా ప్రసాదించుగాక అని మంగళాశాసనం చేస్తున్నాను. క్రిందటి సంవత్సరం మార్చిలోనో ఏప్రిల్లోనో జరగాలి యాక్చువల్గా ఈ వెంకటాచల మహాత్మ్యం స్కాంత పురాణంలో ఉన్న ఈ భాగం. కానీ అప్పుడు నాకున్న ఓపిక కొంచెం తక్కువగా ఉండడం, ఆ ఎండలు తట్టుకోలేకపోవడం, ఈ కారణాల చేత ఆ సంవత్సరం రాలేకపోయాను. ఎవరు రాలేకపోయినా నేను వస్తాను, మన ఇద్దరం కూర్చుందాం అన్నారు ఆవిడ పార్వతి గారు. కానీ మన ఇద్దరం కూర్చుంటాం, మీరు కూర్చుంటారు, నేను కూర్చోలేకపోతున్నానమ్మా. మీకు ఎంత వయసు ఎంత చేసి 75 ఏళ్ళ బాలాకుమారి మీరు, నేను చూస్తే 50 ఏళ్ళ వృద్ధుడి అయిపోయాను. అందువల్ల నెక్స్ట్ ఇయర్ చెబుదామండి అన్నాను. ఇది పుష్యమాసం, సరిగ్గా ఉత్తరాయణ పుణ్యకాలం మొన్న 5-6 రోజుల క్రితం ప్రవేశించింది. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమైన కొత్తలో అందున పుష్యమాసంలో సప్తమి గురువారం వెంకటాచల మహాత్మ్యం ఆరంభానికి శుభముహూర్తంగా పూర్వకాలంలో భవిష్య పురాణంలో వేదవ్యాసులు వారు చెప్పారు. సప్తమీ తిథి అయిన గురువారము ఈ రెండు వెంకటేశ్వరుడికి చాలా ఇష్టం. ఎంతసేపు శనివారం ఒకటి తప్ప మిగతా వాటి గురించి చెప్పట్లే. ఆయనకి గురువారం ఎంత గొప్పదో చూడండి, ఆ పురాణంలో ఉంటుందన్నమాట. సప్తం అంటే ఆయనకి చాలా ఇష్టం. అసలు సప్త సంఖ్య అంటేనే వెంకటేశ్వరుడికి చాలా ఇష్టం. అందుకే సప్త గిరులు, సప్త వాసరములు, సప్తాహ దీక్ష ఇవన్నీ ఆయనకి చాలా ప్రీతి అన్నమాట. అందుకే మన అదృష్టం కూడా కలిసి వచ్చి నేనైతే ఏ ముహూర్తం పెట్టకుండా బుధవారం బయలుదేరదాం, గురువారం నుంచి కార్యక్రమం మొదలు పెడదాం అన్నాను. అన్న తర్వాత చూసుకున్నాం అయిపోయాక, ఏది ఇప్పుడు నిన్నగాక మొన్న బయలుదేరాక చూస్తూ ఓహో ఎంత భాగ్యం, పూర్వం బృహస్పతి వెంకటాచలం మీదకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి చాలా సేవ చేశారు తెలుసుగా మీకు ఆ విషయం. శుక్ల వారి చేత లగ్న పత్రికను అందించింది చేసిందంతా బృహస్పతి. ఆయనకి బృహస్పతికి వెంకటేశ్వరుడు అంటే భక్తి. అందుకే గురువారం అంటే నాకు చాలా ప్రీతి అని వెంకటేశ్వరుడు వరం ఇచ్చాడు. అన్నాడో లేదో మీకు తెలుసు. గురువారానికి ఒక ప్రత్యేకత ఏమిటో తెలుసా, వెంకటాచలానికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వెంకటేశ్వర స్వామి వారికి గురువారానికి ఉన్న సంబంధం ఎవరైనా చెప్పగలరు కదా. ఈరోజు స్వామివారు నిజరూప దర్శనం, నేత్ర దర్శనం అంటాం దాన్ని, కళ్ళకున్నటువంటి ఈ నామం తీసేసి చూస్తాడు ఆయన. ఈరోజు కొండ మీద ఏం జరిగినా అది ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. అందుకే ఈరోజు మాత్రం ఎంత పాపాత్ముడైనా 7 కొండల మీద పాపం చెయ్యడు. పొరపాటును కొండ మీద అపరాధం చేశాడా, ఓ దొంగతనం చేశాడు అనుకోండి, ఎవరన్నా స్వామివారికి సంబంధించి కానీ లేక ఇంకొక సత్రంలో కానీ 2-3 రోజులు ఉత్తరం వచ్చేస్తున్నట్టు. అక్కడ ఎవరు రాశారో తెలియదు ఉత్తరం, కానీ ఆ దొంగతనం మాత్రం తెలిసిపోతుంది. పైన ఇంక ఏ పాపం చేసినా హత్య జరిగిందా కొంప మురిగిపోయినట్టే, అసలు హత్య చేయాలనే తలంపు వచ్చిందా అది కూడా వాడికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములో పనిచేసే ఉద్యోగులు అందరూ నాకు ముక్తకంఠంతో చెప్పారు చాలామంది, మేము గురువారం చాలా జాగ్రత్తగా ఉంటాం, ఈరోజు కొండ మీద పొరపాటు ఇంత కూడా చేయకుండా ఉంటాము. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది చెప్పారు. తిరుపతిలో ఉన్న చెన్నుపాటి కృష్ణ చెప్పాడు, అక్కడ తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి హేమంత్ కుమార్ చాలా గొప్పవాడే, అసలు వాళ్ళ నాన్నగారి వల్లే గొప్ప గొల్ల మంటపం అని ఒక మంటపం ఉన్నది, ఆ గోపాల మంటపం ఇప్పటికి కూడా తీయకుండా ఉన్నారంటే ఆ హేమంత కుమారి గారు తండ్రి అన్నమాట. అసలు వెంకటాచలానికి యాదవులకి అవినాభావ సంబంధం, యాదవులకి పెద్దపీట వెయ్యాలి అని వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది. ఎంత ఎక్కువగా యాదవులను గౌరవిస్తే వెంకటేశ్వరుడు అంత తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకని అక్కడ మంటపం తొలగించకుండా ఇప్పుడు లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి హేమంత కుమారి గారి తండ్రి అక్కడ చాలా పట్టుదలతో అడ్డం కొట్టి గొల్ల మండపం మాత్రం తొలగించకుండా చేశాడే. ఆ మండపమే లేకపోతే వెంకటేశ్వరుడికి చాలా ఆగ్రహం కలుగుతుంది. అది మనకు వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నది. అటువంటి మండపాన్ని అక్కడ కాపాడారు. ఇలా ఎంతోమంది భక్తులంతా కూడా ఈ హేమంత కుమార్ లాంటి పరమ పుణ్యాత్ములంతా చెప్పారు నాకు, గురువారం నాడు మేము చాలా జాగ్రత్తగా ఉంటాం గురువు గారు అని. కాబట్టి గురువారం వెంకటేశ్వరుడు తొందరగా అనుగ్రహించే రోజు. అటువంటి రోజున వెంకటాచల మహాత్మ్యం మనం ప్రారంభించుకోవటం అంటే సందేహం లేకుండా ఇది సప్తగిరీశుని యొక్క కృప. ఒకనొకప్పుడు మహానుభావుడు మరీచి అని పేరు కలిగిన ఒకనొక ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడు అంజన పర్వతం అనే పర్వతం మీద తపస్సు చేశాడు. ఆయన పేరు మరీచి, బ్రహ్మ మానస పుత్రుడు. ఆయన బ్రహ్మగారు కళ్ళు మూసుకుని నా హృదయం నుంచి కొంతమంది పిల్లలు పుడుదురుగాక అని సంకల్పం చేశాడు. అలా బ్రహ్మ సంకల్పం చేశాడో లేదో టక్కున బ్రహ్మగారి హృదయం నుంచి కొంతమంది పుట్టుకొచ్చారు. అంగిరుడు, మరీచి, దక్షుడు, పులస్త్యుడు, పులకుడు, క్రతువు, కుత్సుడు ఇలాంటి మహానుభావులు వాళ్ళు. వీళ్ళల్లో మరీచి అనే ఆయన చాలా భాగవతోత్తము, నారాయణ భక్తి మనస్సులో నిరంతరం నిలుపుకుని నారాయణ స్మరణే తనకు ఆహారంగా భావించే మహానుభావుడే. ఆయన అంజన పర్వతం మీద తపస్సు చేశాడు. ఆ కాలంలో సృష్టి చాలా కొంచెం జరిగింది, ఎక్కువ సృష్టి లేదు. పంచభూతాలు ఉన్నాయి, భూమి ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, వాయువు ఉన్నాడు. ఏవో కొన్ని కొన్ని జాతులు వాళ్ళు మాత్రమే పుట్టారు. ఇంకా దేవతలు కూడా పూర్తిగా అభివృద్ధి చెందలేదు, మానవులు పెద్దగా అభివృద్ధి చెందని కాలం. అందుకే సృష్టి ఆరంభ స్థితి అని పేరు దానికి. అటువంటి కాలంలో మరీచి మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం అంజన పర్వతం మీద తపస్సు చేశాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే, నాకు ఒక ధర్మపత్ని, ధర్మపత్ని ద్వారా ఒక మహాపురుషుడైన కొడుకు కావాలి, ఈ కొడుకు అనేక జాతుల్ని ఉత్పన్నం చేసిన వాడు కావాలి, ఇది నా కోరిక అన్నాడు. విష్ణువు తథాస్తు అన్నాడు. వెంటనే మరీచికి మరీచి అనే పేరు కలిగిన భార్య వచ్చింది. ఆయన మరీచుడు, ఈవిడ పేరు మరీచి. మరీచి అనే శబ్దమునకు అగ్నిజ్వాల అని కూడా అర్థం. ఆవిడ అగ్నిజ్వాలలాగా ఎర్రగా ఉండేది. ఒక్కొక్కళ్ళ అదృష్టం ఎర్రగా అందంగా ఉన్న భార్య లభిస్తారట. ఆయనకి అంత ఎర్రగా అందంగా ఉన్న భార్య లభించింది. ఈ భార్యాభర్తలిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. మరీచి యొక్క కొడుకు గనక ఆయనకి మరీచుడు అని పేరు పెట్టారు. ఈ మరీచుడు అన్నవాడు
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయిపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇవాళ మనం సురాభాండేశ్వర స్వామి వారి సన్నిధానంలో శ్రీ వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోని వైష్ణవఖండంలోకి అడుగు పెడుతున్నాం. ఈ అడుగు పెట్టే ముందు ధర్మ సంరక్షణ కోసం నేను చెప్పే ఒక నాలుగు ముక్కలు విని ఆ తర్వాత మిగతా పురాణంలోకి అడుగు పెట్టండి. దాదాపు ఒక రెండు రోజుల నుంచి కొంతమంది తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు అని ఒక సామెత ఉంది, దీనికి అర్థం ఏమిటి అని అడిగారు. దీని మీద చాలా గందరగోళంగా ఉందండి, దాని అర్థం ఏమిటి అని అడిగారు. దాని గురించి తెలియాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకోకపోతే కొద్ది రోజులకి మన ధర్మమే చచ్చిపోయే ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అర్షధర్మం ఒక ప్రమాదకర స్థితిలో ఉంది. కొన్ని విదేశీ శక్తులు, అన్యమతస్థులు మనలో మనకి తగాదాలు పెట్టి మన ధర్మం మీద, మన పురాణాల మీద మనకి విరక్తి కలిగేలా చేసి తద్వారా ధర్మ ప్రచారాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇలాంటి ప్రయత్నం కూడా ఒకటేమో తెలియదు. కానీ చాలా కాలం క్రితం నందుడు, యశోద అని ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాన్ని భాగవతంలో చెప్పారు. దేవతలలో వసువులు అని పేరు కలిగిన కొంతమంది దేవతలు ఉన్నారు. ఆ వసువులకి నాయకుడు ద్రోణుడు. ఆయన పేరు, ఆయన భార్య పేరు ధర. ఈ ధరా ద్రోణుల దగ్గరకు ఒక రోజున బ్రహ్మదేవుడు వచ్చాడు. మీరిద్దరూ భూలోకంలో మానవులుగా పుట్టండి అన్నాడు. మేము మానవులుగా పుట్టాలంటే అంత తేలిక కాదు, ఎందుకంటే మానవ జన్మలో చాలా కష్టాలు ఉంటాయి, సుఖం ఉండదు, శాంతి ఉండదు, పుట్టడం, పెరగడం, చావడం, వార్ధక్యం, రోగాలు, ఈ మధ్యకాలంలో గందరగోళాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మానవ జన్మ ఎత్తం అంటే కాదు, మీరు మానవ జన్మ ఎత్తాలి, శ్రీమన్నారాయణ సేవ చెయ్యాలి అంటే. అయితే శ్రీకృష్ణ పరమాత్మ 8 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మా దగ్గర పిల్లవాడిగా పెరిగే భాగ్యం మాకు ఇవ్వండి. శ్రీకృష్ణుడి బాల్య లీలలను మేము చూడాలి, ఆ బాల్యంలో శ్రీకృష్ణుడిని మేము పోషించాలి, ఇది మా కోరిక అన్నారు. ఆయన తథాస్తు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, మీరు ఎంత అమాయకులర్రా, కల్లాకపటం తెలియని మంచివాళ్ళు. తలకు అడిగితే మొలకు అడుగరు, తలకు అడిగితే తలకు అడిగితే అవుతుంది, మొలకు అడిగితే మొలకు అడిగితే అనమాట. తెలుసు కదా, సంధి అని ఉంటుంది కదా, ఉత్తవ సంధి తెలుసు కదా. తలకు అడిగితే అది ఏమవుతుంది, తలకు అడిగితే, నాకు అడిగితే నాకు అడిగితే. అంటే సాధారణంగా ఎవరైనా ఏమంటారు, మొత్తం ప్రపంచం నాకు పరిపాలనకి వశం చెయ్యి అని కోరుకుంటారు కొందరు, లేదా శ్రీకృష్ణుడి యావజ్జీవితం పోషించే భాగ్యమని కొందరు అడుగుతారు. మీరు అలా కాదు, కేవలం 8 ఏళ్ళు మాత్రమే కృష్ణుడిని పోషించే భాగ్యాన్ని అడిగారు. అంటే మీలో కల్లా కపటం తెలియదు. తలకు అడిగితే అంటే నెత్తి మీద ఒక టోపీ అడిగితే, ఒక గుడ్డ అడిగితే, కట్టుకోవడానికి మొలకి వస్త్రం కూడా అడగరు. వస్తువుల మీద వ్యామోహం లేని వైరాగ్య సంపన్నులు, జ్ఞానులు, ఇంత బోళా మనుషులు నేను ఎక్కడా చూడలేదు. మీకు మోక్షం కలుగుతుంది, శుభం కలుగుతుంది, కృష్ణుడికి తల్లిదండ్రులై పేరు పొందుతురుగా కాని వరం ఇచ్చాడు. అలా పుట్టింది ఈ సామెత. అంటే సాధారణంగా భగవంతుడు కల్పించిన సామ్రాజ్యాలు సంపదలు అడగకుండా స్వల్పంగా కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి సన్యాసుల జీవితం గడిపేటటువంటి జ్ఞానులని, వైరాగ్య సంపన్నులని తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అంటే కట్టుకునే బట్టలు అడిగితే నెత్తి మీద పెట్టుకోవడానికి కిరీటం అడగరు, కిరీటం అడిగితే వస్త్రం అడగరు. అంటే ఎక్కువ ఆశ లేని వాళ్ళు అని ఆ సామెత పుట్టింది. ఈ సామెతలో ఏమి తప్పు ఉంది, ఇది ఎంత పవిత్రమైన సామెత. అంటే వైరాగ్య సంపన్నులు అడగడం కూడా చేత కాని అమాయకులు, అంత మంచివాళ్ళు భగవంతుణ్ణి స్వార్థం కోసం అడగరని అర్థం. ఇటువంటి సామెతని పట్టుకుని అది అనవసరంగా దాన్ని గందరగోళం చేసి ప్రవచనాలు చెప్పేటటువంటి మహాత్ముల మీద దాడి చేసి వాళ్ళని కొట్టో తిట్టో భయపెట్టో క్షమార్పణ చెప్పండి. క్షమార్పణ చెప్పి ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీరు వచ్చి ఏమండి నన్ను క్షమించమని అడగండి అని అడిగితే మీలో నేను పరమాత్మను చూస్తాను. మీరందరూ పరమాత్మ స్వరూపులే, ఇందులో భగవంతుడు కారివాడేవాడు, ఈ భూమి మీద పుట్టినటువంటి చీమ దోమ అనే తేడా లేకుండా అన్నీ పరమాత్మ స్వరూపమే. కృష్ణుడు ఏం చెప్పాడు, సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శినః, కుక్క మాంసం తినేవాడు, కుక్కని పెంచేవాడు అనే తేడా లేకుండా అన్నీ నేనే, అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు, నేనున్నాను. కాబట్టి ఈ ప్రపంచంలో పండితుడు అంటే అందరినీ సమానంగా చూసేవాడు అని చెప్పాడు. సమానంగా చూస్తాం, ఎందుకు చూడండి, మీరు అందరికీ దండం పెడతాం, దండం పెడితే అది పుణ్యం. ఇక్కడ పార్వతి గారు దేవతే, లింగయ్య గారు దేవతే, రంగయ్య గారు దేవతే, పార్థసారథి గారు దేవతే, కెమెరా పెట్టేటటువంటి వ్యక్తి దేవతే, ఆయనకి కెమెరా కూడా దేవతే. ఈ చరాచర జగత్తులో అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు అంత పరమాత్మే. అదే దత్తాత్రేయ సంప్రదాయం అంటే. అటువంటి సంప్రదాయంలో పుట్టిన మనం మాట వరసకు కూడా ఇతరులను అవమానించాం. కానీ ఎందుకో తెలియదు కానీ ఇటువంటి చిన్న చిన్న ముక్కల్ని ఒక్కదాన్ని బయట తీసి కృష్ణుణ్ణి నిరంతరం పొగిడి ప్రేమించి ప్రవచనాలు చెప్పేటటువంటి కోటేశ్వరరావు గారి మీద లేనిపోని యుద్ధం చేస్తే, అటువంటి వాళ్ళు మనస్తాపం చెందితే, రేపటి నుంచి మాలాంటి వాళ్ళని ధర్మ ప్రచారం చేయడం మానేస్తే, అప్పుడు దేశానికి నష్టం, ప్రపంచానికి నష్టం, మొత్తం ధర్మం ఆగిపోతుంది. ఆనాడు అన్యమతాలు వచ్చి విజృంభిస్తాయి,
ఈ భూమి మీద మళ్ళీ కలిపురుషుడు పూర్తిగా విచ్చలవిడిగా తిరుగుతాడు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మాలాంటి పౌరాణికులకి మాట వరసకు కూడా కులం మీద కాని మతం మీద కాని పిచ్చి అభిమానం ఉండదు. ఎవరి మీద రాగం లేదు, ద్వేషం లేదు. ప్రతి ప్రాణిని పరమాత్మ కింద చూచి ప్రేమించేటటువంటి సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళం. ఇవాళ కొద్ది మంది మీ వేళ్ల మీద మిగిలాం. నానాయాతనలు పడి ఉద్యోగాలు విడిచిపెట్టి అన్ని రకాల సుఖాలు విడిచిపెట్టి తిన్న చోట పడుకోవడం లేదు, పడుకున్న చోట తినడం లేదు. ఎంత తిరుగుతున్నామో నాతో కూడా తిరిగేటటువంటి నా భక్తులకి తెలుసు. ఒక్కరోజు ఇంట్లో సుఖంగా పడుకున్నామంటారా మేము ఈ మధ్యకాలంలో? 30 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్న దీక్షతో తిరుగుతున్నాను నేను. 25 ఏళ్ల నుంచి పాపం కోటేశ్వరరావు గారు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ప్రమోషన్లు వదులుకొని జీతాన్ని లాస్ పెట్టుకుని ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఇలా ఎంతో మంది ఎన్నో సేవలు చేస్తూ ఉంటే మన ఆర్షధర్మం నిలబడుతోంది. ఇటువంటి వైదిక ధర్మాన్ని, ఈ పవిత్ర ధర్మాన్ని, ఈ భూమి అతని నిలబెట్టేటటువంటి ధర్మాన్ని మనం చేతిలో పాడు చేసుకోవద్దు. కాబట్టి అందరూ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి వ్యక్తిగతంగా ఏదో ఒక కులంలో పుట్టాం, కానీ కులంతో మతంతో సంబంధాలు అందరినీ ప్రేమించేవాళ్ళం. అందులో ముఖ్యంగా ఆయన సంగతి మీకంటే నాకు బాగా తెలుసు. ఆయనకి కృష్ణుడంటే ప్రాణం. అటువంటి వ్యక్తిని ఇవాళ మనందరం కూడా తప్పక సమర్థించి మేము ఉంటాం కూడా అని చెప్పండి ఒకసారి గట్టి. ఈ విషయాన్ని మీరు ఈ క్షణమే అన్ని రకాలుగా అన్ని రకాల మీడియాలకి పంపించండి, అన్ని రకాలుగా ప్రచారం చేయండి. ఇవాళ ఒకవేళ ఆయన మానేస్తే ఆయనతో పాటు నేను మానేస్తాను, నేను మానేస్తే మిగతా ధర్మ ప్రచారకులు కూడా మానేస్తారు. ఆ రోజునికి వేదం ఉండదు, పురాణం ఉండదు, ఇతిహాసం ఉండదు. చివరికి మనం అందరం కలిసి కట్టగట్టుకుని ఏమవుతామో తెలియదు. ఇవాళ మేము మానేస్తే మాకు వచ్చే నష్టం లేదు. దేవుడు దేవుడు మేము అందరం అంతో ఎంతో బతకడానికి కావలసినంత సొమ్ము దేవుడు ఇచ్చాడు. కానీ నిజం చెబుతున్నాను, ఇవాళ కొంచెం దుఃఖం పొంది చెందుతున్నాను, ఆవేదన చెంది చెబుతున్నాను. ఎన్నాళ్ళు అయిందండి సరిగ్గా నేను ఫోన్ చేసి? ఎక్కడ ఏం తింటున్నావో తెలియదా? ఓ చోటేమో ఓ పచ్చడి పెడతాడా, ఓ చోట కొబ్బరికాయ పడపోతే కొబ్బరికాయ పెడతాడా, ఒక్కో చోటేమో తీసుకొచ్చి రోట్లో ఏదో కుక్కుతాడా, ఓ చోట ఆనపకాయ పడదా, ఓ చోట ఇంకోటి పడదా, ఓ చోట బూడిది గుమ్మడికాయ పెడతాడా, ఇంకో చోట ఇంకో గుమ్మడికాయ పెడతాడా? నాకు ఏ రుచి ఉందో ఏదైనా నేను ఈనాటి వరకు నా రుచి ఏమిటో నేను మర్చిపోయాను. నేను ఎక్కడ పడుకుంటున్నానో తెలియదు. కటిక నేల మీద ఓ చోట పడుకుంటాను, మంచం మీద ఓ చోట పడుకుంటున్నాను. అహరి భార్య పిల్లలు అనే విషయమే మర్చిపోయాం మేము. ఇవాళ ఆయన కానీ నేను కానీ ఇలాంటి వాళ్ళని తిరిగి 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 మాకు అసలు కుటుంబమే లేకుండా అయిపోయింది. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచం మా కుటుంబం కింద భావించి తిరుగుతూ ఇంతమందిని బాగు చేయడానికి నానాయాతన పడుతూ ఉంటే ఇటువంటి వాళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళ మీద మీరు కేసులు పెడితే రేపు పొద్దున మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? ధర్మాన్ని ఎవడు కాపాడతాడు? పూర్వం ఋషులందరినీ రాక్షసులు బాధ పెట్టారు. ఇవాళ మన వాళ్ళు మనల్ని రాక్షసులు అవ్వద్దు. మన వాళ్ళంతా రాక్షసులు కారు. ఈ భూమి మీద పుట్టిన భారతీయులంతా మహాత్ముల కింద మళ్ళీ ప్రవర్తించాలి. కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి కూడా మద్దతుగా కోటేశ్వరరావు గారి వెంట మేము ఉంటాం అనండి. అంతే, ఉందాం. ఆయన ఇంటికి వెళ్ళి అవసరమైతే నిలబడదాం. నేను నిలబడతాను, మీరు నిలబడండి. మరొక్కసారి అందరం కూడా ధర్మాన్ని నిలబెట్టే శక్తినిమ్మని ఈ సురాభాండేశ్వరుడికి మొక్కుకుందాం. ఈ మంథని అనే గ్రామం నాకు చాలా ఇష్టమైన గ్రామం గనక ఇది తరతరాలుగా యుగ యుగాలుగా పురాణాలలో ప్రసిద్ధికెక్కిన మంత్రపురి గనక ఇక్కడి నుంచి హైందవ ధర్మాన్ని నిలబెట్టే ఆరక్ష ధర్మాన్ని నిలబెట్టే శక్తినిమ్మని ఆ ఈశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఒకనొకప్పుడు ఆత్మారాముడని పేరు కలిగినటువంటి ఒక పరమ భక్తుడు, బాగా చదువుకున్నటువంటి వాడు, పేదరికంతో నానా బాధ పడుతూ చివరికి తెలియకుండానే వెంకటాద్రి ప్రాంగణానికి వచ్చాడు. ఆ వెంకటాద్రి ప్రాంగణం దగ్గర కపిల తీర్థంలో స్నానం చేశాడు. ఎవరబ్బా ఈయన స్నానం చేయమన్నాడు, సంకల్పం చెప్పుకుని కపిల తీర్థంలో స్నానం చేయమన్నాడు అని స్నానానంతరం ఆత్మారాముడు ఆ వ్యక్తికి తిరిగేలోపు ఆ వ్యక్తి మాయమైపోయాట. అప్పుడు ఆకాశవాణి అన్నది, నాయనా, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి నలుగురిలో సనక మహర్షి నీకు కనపడ్డాడు. నీ అదృష్టవశాత్తు నువ్వు అలమటించిపోయావు. బాబోయ్ బాబోయ్ దారిద్ర్యంతో ఉన్నానని బాధపడుతున్నావు. అందుకే నీ బాధని చూచి భగవంతుడు ఆయన రూపంలో నీకు దర్శనమిచ్చాడు. ఈ కపిల తీర్థంలో స్నానం చేసి కొండెక్కు, నీకు భగవంతుడు అండగా ఉంటాడు అని ఆకాశవాణి వినిపించగానే పవిత్ర స్నానాన్ని పూర్తి చేసుకుని కపిల స్వామివారి యొక్క దర్శనం చేసుకుని కపిలేశ్వరుణ్ణి చూచి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నవగ్రహాలు తమంత తాము భూలోకానికి స్వయంభూ స్వరూపాలుగా వచ్చే గుర్తుపెట్టుకోండి. స్వయంభూ అంటే తమయంత తాము వెలసిన విగ్రహాలు. నవగ్రహ దేవతలు కూడా కపిల స్వామివారు అంటే కపిల మహర్షి యొక్క అనుగ్రహము చేత, కపిల మహర్షి యొక్క భక్తి చేత కపిలేశ్వరుడుగా ఆవిర్భవించినటువంటి శివలింగం దగ్గరకు వచ్చి చూస్తూ ఉండగా ఆయనకి నమస్కరించి తమ శరీరాన్ని విగ్రహాలుగా మార్చుకున్నారు.
అందుకే ఇప్పటికి కూడా కపిలతీర్థంలో ఉన్న నవగ్రహాలకి చాలా శక్తి ఉన్నది. ఎవరికైనా జీవితంలో నవగ్రహ అనుగ్రహం లభించకపోతే నవగ్రహాల వల్ల నానాయాతన పడుతూ ఉంటే చేసిన పాపాలకి నవగ్రహాలు ఎప్పుడు కూడా శిక్షిస్తాయి. మనం చేసిన ప్రతి పాపాన్ని ఇక్కడ అనుభవించవలసిందే. ఎవరైనా సరే ఎంత గొప్పవాడైనా సరే చేసిన పాపాన్ని ఇక్కడ అనుభవించి తీరాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి కాని చెడ్డ కాని ఇటువంటివి మనం చేసిన పుణ్యం పాపం ఇక్కడే అనుభవిస్తాం. ఆ అనుభవించేది గ్రహ రూపంలో అనుభవిస్తాం. నవగ్రహాలు ఏం చేస్తాయి? నువ్వు మంచి చేసావు, మంచికి తగిన ఫలితం ఇస్తావు. చెడ్డ చేసావు, ఆ చెడ్డకి తగిన ఫలితాన్ని అందిస్తాయి. అందువల్ల నిజానికి నవగ్రహాలని పాపగ్రహాలు నీచ దృష్టితో ఉన్నాయని ఎప్పుడు నిందించకండి. గ్రహాలలో నీచత్వం లేదు, గ్రహాలలో పాపగ్రహాలు లేవు. ఈ గ్రహములు పాపము చేస్తే పాపమునకు తగిన శిక్షనిస్తున్నాయి మనకి. అది మనం తెలియక ఇదో ఫలానా శని నీచంలో ఉన్నాడు లేకపోతే ఇంకోటి నీచంలో ఉన్నాడు అంటున్నావు. శని ఎందుకు నీచంలో ఉంటాడు? నీ పాపానికి శని నీకు నీచమైన స్థితి ఇస్తున్నాడు అని అంతరార్థం అన్నమాట. అటువంటి పాపాలని తొలగించి నీచత్వాన్ని తొలగించి శుభమివ్వడం కోసం కపిల తీర్థ ప్రాంగణంలో నవగ్రహాలు తమ శరీరముతో స్వయంభూ విగ్రహాలు అయ్యారు. అందుకే వాటికి ప్రదక్షిణ చెయ్యండి. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పక అక్కడికి వెళ్ళి కపిల తీర్థంలో ఉన్నటువంటి స్వామివారికి నమస్కారం చేసి అమ్మవారిని పూజించి తదనంతరం నవగ్రహాలకి ప్రదక్షిణ చెయ్యండి. వాటి అనుగ్రహం పొంది తీరుతాం. అవి చాలా సులభముగా అనుగ్రహిస్తాయి. అక్కడున్న మూర్తులు స్వయంభూమూర్తులు కనుక వాటికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఈయన కూడా అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ కొండెక్కడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళగానే ఎదురుగుండా ఒక పెద్ద కొండ గుహ కనపడింది. అంటే మధ్యలోనే పూర్తిగా వెంకటాద్రి పైకి వెళ్లకుండానే మధ్యలోనే ఒక పెద్ద కొండ గుహ కనపడింది. ఆ గుహ ప్రాంగణం దగ్గర 8 ఏళ్ల బాలుడు ఒక ఆయన గోచిగుడ్డ మాత్రమే ధరించి మహాయోగ దీక్షతో తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మహానుభావుడు కనబడ్డాడు. ఇందాక కపిల తీర్థంలో సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యమని చెప్పిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పోలికలతో ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఈయనెవరో ఆయనెవరో, ఆయన ఈయన ఒకటేనా లేక ఆయన ఈయన అన్నదమ్ములా అనుకుంటూ ఆ మనిషిని చూడగానే ఏదో తెలియని గౌరవం కలిగి టక్కన వెళ్ళి పాదాల మీద పడ్డాడు ఈ ఆత్మారాముడు. ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఏదో తెలియని గౌరవం కలుగుతుంది. డా ఎవోయి అప్పుడా ఎమ్మ ఎవ్వరో ఏమి కులమున్నదియో ఎరుగకయ్యును. అతడు జోహారు చేసేట దగ్గరకు వెళ్ళి ఎవరు ఏమిటని అడగకుండా వెళ్ళి పాదాలకి సాష్టాంగ పడ్డాడు. శ్రీనాథుడు అద్భుతంగా భీమేశ్వర పురాణంలో ఈ పద్యం చెబుతాడు. ఇదే పద్యాన్ని కొంచెం అటు ఇటు మార్పు చేసి తరిగొండ వెంగమాంబ కూడా రాసింది. అంటే కొన్ని పద్యాలు అక్కడేమో పార్వతీదేవికి దండం పెడుతున్న సందర్భంలో శ్రీనాథుడు రాశాడు. ఇక్కడ ఆ పద్యం చాలా బాగుంది గనక కించిత్తు మార్పుతోటి తరిగొండ వెంగమాంబ కూడా రాసింది తెలుగులో. ఎదురుగుండా ఒక ఆయన ఉన్నాడు. ఆయన వయస్సు కేవలం 8 ఏళ్ళే. ఆయన కూడా పోని పెద్ద గొప్ప బట్టలు కట్టుకున్నాడా లేదు, కేవలం గోచియే పెట్టుకున్నాడు. అయినా ఆయన్ని చూడగానే ఆయన్ని నువ్వు ఎవరు ఏమిటి అని అడగకుండా సాష్టాంగపడ్డాడు ఈయన. అంటే జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా వాడికి నమస్కారం చేయమని చెప్పారు. అందుకే ఏమని చెప్పారు? జాతి నపూచో సాధుకి, సాధువు కనపడితే వాడి జాతి అడక్కు. నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నువ్వెవడివి, నువ్వు మావాడివా, మళ్ళీ మా వాళ్ళలో మా శాఖ వాడివా, మళ్ళీ మా గోత్రం వాడివా, ఇవేం అడక్కు పిచ్చాడా. పూచులీజియే జ్ఞాన్, ఆ వ్యక్తి యొక్క జ్ఞానం గురించడు. మోల్లుకరో తల్లవారిక, కత్తి కొనేటప్పుడు ఏం చెయ్యాలి? కత్తిని వరలో నుంచి బయటికి లాగి ఈ కత్తి పదునుగా ఉందా లేదా, ఈ కత్తి మంచిది అవునా కాదా అని చూసుకుంటాం. గాని కత్తి లోపల తుప్పట్టిపోయి అదేమీ లేకుండా ఉన్నా దానిపైన వర ఉంటుంది కేసు, అది చూసి ఎవడన్నా కొంటాడా? మన నేపాల్ వెళ్ళినప్పుడు మహానుభావులంతా తలకో కత్తి కొన్నారు. కత్తి కొనేటప్పుడు కత్తిని చూసుకుంటారు, కానీ ఆ కత్తిని పెట్టుకునే పైన ఉండేటటువంటి ఆ చర్మంతో లెదర్తో తయారు చేసినటువంటి తోలుతో తయారు చేసినటువంటి వరను చూచి ఎవడో కొండవు. ఎవడైనా ఈ శరీరాన్ని చూచి విలువివ్వడం, శరీరం మంచి అందంగా ఉంది, అద్భుతంగా అలంకారం చేసుకున్నాడు, ఈ దిక్మాలిన వేషాలకి శుభ్రంగా నల్లరంగు వేశాడు, ఉన్న 4 వెంట్రుకలకి నల్లరంగు వేశాడు, ఒళ్ళంతా సెంటు కొట్టుకున్నాడు, నగలు పెట్టుకున్నాడు, ఇంత మేకప్ వేసుకున్నాడు, అందంగా ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం. అందంగా ఉన్నాడని ఒక క్షణం చూస్తారు. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత నోరిప్పి కూకోయండి కూకోయండి పలారాలు వస్తాయి కూకోయండే అన్నాడు అనుకోండి, మీరు ఒక్కళ్ళు ఇక్కడ కూర్చుంటారా? మీరు కూకోరు, పారిపోతారు. అవునా? అంటే వాడు ఎంత అందంగా ఉన్నా, ఎంత మేకప్ వేసుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా, ఇక్కడ కూర్చున్నప్పుడు వాడు మాట్లాడాలి, వాడు మాట్లాడేది అర్థం అవ్వాలి, అది భాష జ్ఞానానికి సంబంధించింది అయి ఉండాలి. ఏమీ లేకుండా ఉట్టిని వచ్చే వ్యక్తిని గౌరవిస్తారా? కాబట్టి జ్ఞానమును చూసి గౌరవిస్తారు, కానీ ఈ పై పై శరీరాన్ని చూసి ఎవరు గౌరవించరు జ్ఞానులు. అందుకే జ్ఞానులు ఎప్పుడైనా మీరు చూడండి, భగవంతుడు చేపగా పుట్టాడు, పందిగా పుట్టాడు, వరాహంగా పుట్టిన దానికి ముందే కూర్మంగా పుట్టాడు, నరసింహంగా మారాడు, పొట్టివాడిగా మారాడు, రాముడయ్యాడు, పరశురాముడయ్యాడు, కృష్ణుడయ్యాడు, బలరాముడయ్యాడు, బుద్ధుడయ్యాడు, కల్కిగా పుట్టబోతున్నాడు, ఎన్ని రూపాలు ఎత్తాడు. అందులో అంతరార్థం ఏమిటి? ఒరే, ఇందులో ఉన్న జ్ఞానాన్ని గుర్తించండి రా, ఈ పై పై ఆకారాలని కాదురా అని చెప్పడం ఆయన అంతరార్థం. అందుకని ఎంతో తేలికగా కబీర్ దాసు గారు, ఎవరైనా సాధువు కనబడితే ఆ సాధువు యొక్క జాతి అడక్కు, అతని జ్ఞానం అడుగు, కత్తి కొనేటప్పుడు కత్తిని చూడు, వరని కాదు. వర ఈ శరీరం, శరీరంలో ఉన్న జ్ఞానం కత్తి లాంటిది. మనకు కావలసింది ఈ పై శరీరమా, లోపల ఉన్న జ్ఞానమా? ఆమెను చూడండి, ఒక పిచ్చేవాళ్ళం ఉంటుంది చూడడానికి, జుట్టు తెరి తెల్లబడిపోయి, పెద్ద శరీరం, భారీ కాయం లేదు, కోటీశ్వరులు కాదు, ఓ నగ ఉండదు, నాణ్యం ఉండదు, పోనీ 25,000 లక్షలు జీతం రాదు, కానీ ఎందుకు గౌరవిస్తున్నారు ఊళ్ళో? ఓ అమాయక స్త్రీలాగా ఉన్నటువంటి ఆవిడకి ఎందుకు ఎంత గౌరవిస్తున్నాం అంటే, ఆ మనస్సు, ఆ ప్రేమ, ఆ సేవ, జీవితాన్ని దేశానికి, భక్తులకి అంకితం చేయాలనే భావనకి నమస్కారం చేస్తున్నాం. మీలో చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బును బట్టి గౌరవించట్ల డబ్బును చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ గౌరవిస్తున్నాము మనం. లోకల్లో కోటీశ్వరులు కోట్లు కోట్లు సంపాదిస్తే వాళ్ళని మనం గౌరవించట్లేదు సరిగ్గా, అప్పుడప్పుడు వీడు కుంభకోణాలు చేసి సంపాదించాడని తిట్టుకుంటున్నాం. కానీ అదే తన పవిత్రమైన సొమ్ముని, 1 లక్ష రూపాయలని గుడికి ఇస్తే ఎంత పుణ్యాత్ముడండి, 1 లక్ష రూపాయలు ఇచ్చేటండి గుడికి అని రోజు చెప్పుకుంటున్నాం. ఆ మంచితనాన్ని గుర్తిస్తున్నాం, డబ్బుని కదా మనం గుర్తించేది. మీరు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలా, అందరూ డబ్బు ఇవ్వగలమా, అందరం ఒకే పని చేయగలమా? కానీ ఇక్కడికి కొంతమంది పేదవాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, విందామనే శ్రద్ధతో వచ్చారు. 7 రోజుల పాటు కుటుంబాన్ని విడిచిపెట్టి మీరు హైదరాబాద్ నుంచో, ఏలూరు నుంచో, మంధని నుంచో, కరీంనగర్ నుంచో, వరంగల్ నుంచో, ఇంకో వేములవాడ నుంచో వచ్చి ఇక్కడ వింటున్నారంటే ఎంత చిత్తశుద్ధి లేకపోతే వింటారండి ఇవాళ? అసలు నిజం చెప్పాలంటే ఇవాళ 1 కోటి రూపాయలు దానం చేసిన దాత కంటే మీరు నిజమైన బలి చక్రవర్తి, శివ చక్రవర్తి. ఎందుకంటే రోజుకు 100 సీరియళ్లు త్యాగం చేసి వస్తున్నారు అక్కడికి, టీవీ సీరియల్. సీరియల్ చూడటం అనేది త్యాగం చేయటం ఉందే, ఆ త్యాగం చేసిన వాడే త్యాగరాజు. వాడు బలి చక్రవర్తి కంటే శివ చక్రవర్తి కొద్దిగా గొప్పవాడు. 1 లక్ష రూపాయలు పాప ఆయన పుణ్యాత్ముడు దానం చేయటం, అది ఒక కోణం అయితే అసలు ఎంత మంచివాడు మీరు. అసలు మధ్యాహ్నం అయ్యిందంటే ఏ ఇంట్లోకైనా వెడితే అన్నం పెట్టేవాడు ఉన్నాడా, కాఫీ ఇచ్చేవాడు ఉన్నాడా? గురువు గారు అయి ఉండండి ఉండండి 5 నిమిషాలు ఈ సీరియల్ అయితే గానీ. పాదపూజ చేయడానికి ఒక ఇంట్లోకి వెళ్ళాం, పళ్ళెం తెచ్చింది ఆవిడ, నీళ్ళు ఎక్కడ పెట్టింది, సరిగ్గా ఆవిడ సీరియల్ మొదలైంది. గురువు గారిని అక్కడ కూర్చోబెట్టి, గురువు గారు మీరు ఏమనుకోకండి, ఈ సీరియల్ చూడకపోతే నేను ఇప్పుడు బతకలేను, మీరు 1-5 నిమిషాలు ఉండండి అని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళి ఆ సీరియల్ చూసి వచ్చి, అప్పటిదాకా నేను వెర్రిమొహం వేసుకుంటూ కుర్చీలో కూర్చున్నాను, వెళ్ళిపోతానంటే నా మీద ఒట్టు ఉంది పైగా, పోనీ వెళ్ళిపోదాం అంటే నా మీద ఒట్టు, ఇంకేం చేస్తాను ఇక్కడ, అలా కూర్చుని ఉన్నాను. అయ్యి అవగానే ఇంక ఈ పూట అయ్యిందండి, సీరియల్ ఉందండి, ఈ పూజ చేస్తున్నంతసేపు, కాళ్ళు కడుగుతున్నంతసేపు ఆ సీరియల్ అండి గురువు గారు, సీరియల్ అంది. నా కాళ్ళు గోళ్ళు పెట్టి గుచ్చి మొత్తం మీద పుళ్ళు పుళ్ళు చేసి దాని మీద ఆ పుళ్ళు కనపడకుండా పసుపు పూసి కుంకం పెట్టి ఆ కుంకం ఏదో రక్తం ఏదో తెలియకుండా ఇంటికి పంపింది. ఆవిడ భక్తురాలే, కానీ ఈ భక్తులు ఇదో విచిత్రమైన భక్తి. కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే వాళ్ళ రోజున మహాద్భుతమైనటువంటి త్యాగం చేస్తున్నారు. ఇది జ్ఞానం అంటే, ఇది నిజమైన త్యాగం అంటే, ఇది పవిత్రత అంటే అని మనం ఊహించేలాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరు పురాణం వింటున్నారంటే ఇది కూడా శ్రద్ధే. కాబట్టి ఒక్కొక్కళ్ళు దానం చేస్తారు, ఒక్కొక్కళ్ళు కాలాన్ని పవిత్రమైనటువంటి రీతిలో గడుపుతారు. అసలు భగవంతుని కథలు వినడానికి ఎక్కడో ఇంత దూరంలో పొలాల మధ్యలో ఉన్న గుడి దగ్గరికి మీరు వచ్చారంటే మీకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారండి? ఇది జ్ఞానమే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందువల్ల ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి గొప్పవాడైతే వాడు ఎవడు ఏమిటి అనకుండా సాష్టాంగపడ్డమే, వాడు గురువు అంతే. అది వాడు ఒక దత్తాత్రేయుడు, ఆయన ఒక దక్షిణామూర్తి అనుకోండి అంతే, కాళ్ళ మీద పడిపోండి. ఇదే పని చేశాడు ఆత్మారాముడు. ఆత్మారాముడు వేద పండితుడు, చదువుకున్నవాడు, 10 మందికి పురాణాలు చెప్పనేర్చినవాడు, కానీ 8 ఏళ్ల కుర్రవాడికి నమస్కరించారు. మూలంలో సంస్కృత స్కాంద పురాణంలో పురాణజ్ఞుడు బాలోవా యువాథ, కుర్రాడైన యువకుడైన, వృద్ధోవా ముసలివాడైన, రోగిష్ఠివాడైన, ఎవడైనా పురాణము చెప్పేటటువంటి వ్యక్తి పండితుడైన వ్యక్తి పూజార్హుడు, బాలుడయ్యును పూజ్యుండు పండితుండు. పండితుడైతే వాడు చంటి పిల్లాడైనా పూజ్యుడే, వాడికి నమస్కారం చేయవలసిందే. ఆయనలో ఉన్న పాండిత్యాన్ని నేను ఎలా